సాయిబాబా అనేక సార్లు ఇట్లు పలికేవారు. నా మనుష్యుడు ఎంత దూరమనున్నప్పటికీ, 1000 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్లుగా అతనిని సిరిడీకి లాగెదను అనేవారు. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. లాలా లక్ష్మీచందు, ఇతడు మొట్టమొదట రైల్వే డిపార్ట్మెంటులోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశాడు. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించింది. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లుగా చూచాడు. కొన్నాళ్ల తర్వాత దాసుగణు హరికథ వినడానికి తన స్నేహితుడగు దత్తాత్రేయ మజుందార్ ఇంటికి వెళ్ళాడు. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నములో చూచిన ముసలివాణి ముఖలక్షణములు ఈ పటములోనున్న బాబాకు సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాడు. పటము, దాసుగణు కీర్తన, అప్పుడు దాసుగణు చెబుతున్న హరికథ, ఇవన్నీ లక్ష్మీచందు మనసున నాటుకున్నాయి. లక్ష్మీచందు సిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరసాగాడు. సద్గురుని వెదుకుటలోను, ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడతాడు అన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి సిరిడీకి వచ్చేదవా అని అడిగాడు. అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. సిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడు. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట సిరిడీకి ప్రయాణమయ్యాడు. రైలులో అతడు, స్నేహితుడగు శంకర్రావు భజన చేశారు. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికుల్ని అడిగారు. చాలా సంవత్సరాల నుంచి సిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవుడని వారు చెప్పారు. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనాలి అనుకున్నాడు. కానీ ఆ గ్రామ పరిసరాలు, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయాన్ని మరిచిపోయాడు. సిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వస్తున్నది. అతడు బండి నాపి కొన్ని పండ్లను మాత్రమే కొన్నాడు. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన తరపున బాబాకు అర్పించమని కోరింది. జామ పండ్లను కొనాలనే కోరిక, ఆ విషయం మరుచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి, ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన సాయిబాబాకు బంధువై ఉండవచ్చును అనుకున్నారు. అంతలో బండి సిరిడీ చేరింది. వారు మసీదుపై ఎగురుతున్న జెండాలను చూచి నమస్కరించారు. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించారు. లక్ష్మీచందు మనసు సంతృప్తి చెందింది. బాబాను చూచి చాలా సంతోషించాడు. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునటులు బాబా పాదాలను చూచి సంతసించాడు. అప్పుడు బాబా ఇట్లన్నారు, వీడంత టక్కరివాడు, దారిలో భజన చేస్తాడు, నన్ను గూర్చి ఇతరులను విచారిస్తుంటాడు. ఇతరులను ఎందుకు అడగవలెను? మన కండ్లతో సమస్తము చూడవలెను? ఇతరులను అడగవలసిన అవసరమే లేదు. నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని సిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా అన్నారు. ఆ మాటలు విని బాబా సర్వజ్ఞత్వానికి లక్ష్మీచందు ఆశ్చర్యపోయాడు. బాబాకు ఈ సంగతులన్నీ ఎట్లు తెలిసినవా అని ఆశ్చర్యపడ్డాడు. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాడు. అది తిని లక్ష్మీచందు సంతోషించాడు. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించాడు. కానీ ఎవరూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉన్నాడు. మూడవ రోజు హారతి సమయమందు బాపూ సాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకుని రావలను అని బాబాని అడిగాడు. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాడు. భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉన్నాడు. అతని వీపు కూడా నొప్పిగా ఉన్నది. బాబా అతనిని చూచి ఇలా పలికారు, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సులోని ఆలోచన కనుగొనినని లక్ష్మీచందు రెండవసారి కూడా ఆశ్చర్యపోయాడు. బాబా ఎంత సర్వజ్ఞుడు! అదే సమయమున లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూచాడు. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతున్నాడు. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుడచే బాబాకు బాధ కలిగను అనుకున్నాడు లక్ష్మీచందు. ఆ మరుసటి దినము ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగానే బాబా శ్యామాతో ఇట్లంటున్నారు, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఈ విధంగా లక్ష్మీచందు మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయో బాబా వెల్లడి చేసేవారు. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యానికి కావలసిన అన్ని నిదర్శనాలను చూచి లక్ష్మీచందు బాబాకు పరిపూర్ణ భక్తుడై, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించాను, ఎల్లప్పుడూ నా యందు దయాదక్షిణ్యాలు చూపి నన్ను రక్షించుము, నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు, నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక, నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచూ సంతోషముగా నుందునుగాక అని ప్రార్థించాడు. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదాలను పుచ్చుకొని లక్ష్మీచందు తన ఊరికి తిరిగి వచ్చాడు. దారిలో బాబా మహిమలను కీర్తించాడు. సదా బాబాకు నిజమైన భక్తుడిగానున్నాడు. శిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపేవాడు. ఇంకొక పిచ్చుక అనగా మరొక భక్తురాలి వృత్తాంతాన్ని చూద్దాం. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడ్డారు. గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలను అని అడిగారు. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేరు. చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసింది. తన భర్తకు కూడా తెలిపింది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేసేవాడు. హఠాత్తుగా అతనిని అకోలాకు బదిలీ చేశారు. భార్యాభర్తలు శిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఒక శుభదినమందు శిరిడీకి బయలుదేరారు. మార్గమధ్యాన గోమతీ తీర్థాన్ని దర్శించి శిరిడీ చేరి అక్కడ 2 నెలలున్నారు. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించేవారు. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని శిరిడీకి వచ్చారు, కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేదు. 15వ దినమున ఆమె కిచిడీ చేసి మసీదుకు తీసుకుని వచ్చింది. ఆ సమయంలో అందరూ మసీదులో భోజనానికి కూర్చున్నారు. తెర వేసి ఉంది. తెర వేసి ఉన్నప్పుడు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయింది. ఒక చేతితో తెర పైకెత్తి లోపలికి ప్రవేశించింది. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచింది. ఆమె కిచిడీ అతడ పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించాడు. బాబా ఆతృత చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కిచిడీ కథను విన్న భక్తులు బాబాకు తన భక్తులపై ఉన్నటువంటి ప్రేమను గుర్తించుకున్నారు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి విన్నాం. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువు రాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్రము గాని తెలియదు. సాటే గారికి వీని యందు ప్రేమ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనాన్ని నేర్పించారు. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి శిరిడీకి ప్రయాణం చేయించాడు. బ్రోచి రైల్వే స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడింది. తనను అతడికి పంపవద్దని యజమానిని వేడుకున్నాడు. కాని ఆ యజమాని, మేఘుడు సిరిడీకి పోయి తీరవలెను అని నిశ్చయించి సిరిడీలో ఉన్న తన మామగారగు దాదా కేల్కర్ను కలవమని, తద్వారా సాయి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించాడు. మేఘుడు సిరిడీ చేరి మసీదుకు వెళ్ళాడు. బాబా అతన్ని చూడగానే కోపించాడు. అతనిని లోపలికి రానియ్యలేదు. ఈ విధవను తన్ని తరిమివేయండి అని గర్జించి మేఘునితో ఇట్లన్నాడు, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక పో, వెడలిపొమ్ము అన్నాడు. ఈ మాటలు వినగానే మేఘుడు వణుకుట ప్రారంభించాడు. అతడు తన మనసులో ఉన్న విషయాలు బాబాకిట్లు తెలిసినవి అని ఆశ్చర్యపోయాడు. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించేవాడు, కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయాడు. అక్కడ నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరం 6 మాసాలున్నాడు. తిరిగి సిరిడీకి వచ్చాడు. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు, సిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించాడు. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేశాడు. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించేవాడు. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి బిల్వపత్రిని తెచ్చి బాబాను పూజించేవారు. గ్రామములో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాని పూజించేవాడు. కొంతసేపు వారి పాదములు ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థాన్ని త్రాగేవాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబాదేవుని పూజింపకుండా మసీదుకు వచ్చాడు. బాబా మేఘుని పూజ అంగీకరించకుండా తిరిగి పంపివేశాడు. ఖండోబాని పూజించి వచ్చిన తర్వాతే బాబా మేఘశ్యాముని పూజ గైకొన్నాడు. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని తలచాడు. బాబాకు అది ఇష్టం లేదు. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించాడు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉన్నది. అతడు తీర్థము తెచ్చాడు. ప్రయత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమన్నాడు. బాబా తనకు అభిషేకము వలదని, ఫకీరునగుట చేత గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పారు. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టాడు. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లన్నాడు, ఓ మేఘుడా, ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టుము. శరీరానికి తల ముఖ్యము, కావున తలపైనే నీళ్లు పోయము, శరీరమంతటిపైన పోసినట్లగును అన్నారు. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయడానికి ప్రయత్నించాడు. కాని భక్తి పారవశ్యాన హరహర మహదేవ శంభో అంటూ శరీరమంతటిపై నీళ్లు పోశాడు. కుడ్డనొక ప్రక్కన పెట్టి బాబా వైపు చూచాడు. వాని ఆశ్చర్య ఆనందాలకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా ఉన్నది. ఈ విధంగా మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించేవాడు. మసీదులో బాబాను స్వయంగా పూజించి ఆ తర్వాత వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటాన్ని కూడా పూజించేవాడు. ఈ ప్రకారం 12 నెలలు చేశాడు. వాని భక్తికి మెచ్చిన బాబా అతనికి ఒక దృష్టాంతరాన్ని ప్రసాదించాడు. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపాన్ని చూశాడు. బాబా అతనిపై అక్షింతలు చల్లి, మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాడు. మేఘుడు బాబా మాటలు విని ఆత్రంగా కళ్ళు తెరిచాడు. బాబా కనిపించలేదు గాని అతనిపైన పక్కపైన అక్షింతలు పడి ఉన్నాయి. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మని అడిగాడు. బాబా ఇట్లన్నాడు, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్ధవంతములు అనగా మేగుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసియుండుటచే అది దృశ్యమనుకుంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబు చెప్పారు. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నీయో సూత్రధారినై నేనే నడిపించెదను అన్నారు. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలాన్ని ఎర్ర రంగుతో గీశాడు. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేగుడు కూడా అచ్చటికి వచ్చాడు. బాబా ఇట్లన్నారు, చూడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపోయాడు. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత స్నానము చేసి సాయిని తలుచుకుని చుండగా తన మనోదృష్టి యందు ఒక శివలింగము వచ్చుట కాంచాడు. అతడు ఆశ్చర్యము నుంచి కోలుకోకముందే మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు కానుకగా ఇచ్చిన లింగాన్ని చూపించాడు. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా అది తన ధ్యానములో కనబడిన దానివలే ఉన్నదని సంతోషించాడు. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు చేయుచున్న పెద్ద పటము వద్ద లింగాన్ని ప్రతిష్ఠించాడు. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబావాణి యందుండు నమ్మకాన్ని స్థిరపరిచాడు. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలధర్మాన్ని చెందాడు. బాబావాణి కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అని విలపించాడు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. ఈ అధ్యాయములు రుచికరములు, ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నాయి. 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరింది. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉన్నారు. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగరు జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామాన సాయి అనే ఒక గొప్ప యోగేశ్వరుడున్నారని, వారు పరబ్రహ్మ స్వరూపులని, ప్రశాంతులని, ఉదార స్వభావులని, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యాన్ని పంచిపెట్టిదరని, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారని విన్నారు.